ఈ మూడు సంవత్సరాల యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి అందజేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆధ్యాత్మికత గురించి ఒక సవ్యమైనటువంటి అవగాహన ఈనాడు మానవ జాతికి లేదు. ఆధ్యాత్మికత అనగానే మనకేమనిపిస్తుందంటే అది మనకి నిత్య జీవితంలో ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు? నిత్య జీవితం ఎందుకంటే నిత్య జీవితంలో ఉపయోగపడేది ఏంటంటే మన పిల్లలు కలిసి ఏర్పించుకునేవాళ్ళం. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలని, మెడికల్ కాలేజీలో సీట్ రావాలని, కెమిస్ట్ అవ్వాలను, ఫిజిసిస్ట్ అవ్వాలను అనుకుంటాను తప్ప ఎవరు కూడా మనవాళ్ళు ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలు అవ్వాలి అని అనుకోరు. కానీ రానున్న మూడు సంవత్సరాలలో ఈ మొత్తము వైజ్ఞానిక సాంప్రదాయాలన్నీ పక్కకి పోయి ఆధ్యాత్మిక విజ్ఞానం ముందుకు వస్తుంది అన్నది ఋషులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రకృతిలో మనం ఊహించని అనేక మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద మ్యాజిక్ ఈనాడు ఏం జరుగుతుంది అంటే కంప్యూటర్ సైన్స్. ఓ 7 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట కంప్యూటర్స్ గురించి మనకి ఏది తెలుసు? ఈనాడు అందరికీ కంప్యూటర్స్ కావాలి. మార్పు గురించి మాట్లాడుతుందండి. ఎందుకు అది అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే ఈనాడు మనం అందరము కూడా బతకటం అనేది మర్చిపోయాం. వీ హ్యావ్ ఫర్గాటెన్ హౌ టు లివ్. అసలు జీవించేటటువంటిది ఒక కళ అది పూర్తిగా మర్చిపోయాం. ఎక్కడ కూడా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనూ కూడా ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా జీవించటం గురించి ఎవడు మాట్లాడు. దేని గురించి మాట్లాడతామంటే నువ్వు ఫిజిక్స్ చదువుతావా, కెమిస్ట్రీ చదువుతావా, కంప్యూటర్ చదువుతావా, లాయర్ అవుతావా, మినిస్టర్ అవుతావా, పొలిటీషియన్ అవుతావా, డబ్బు నవాడి అవుతావా, ఫ్యాక్టరీ పెడతావా, ఇవే మాటలు తప్ప అసలు మనం జీవించి ఉండటానికి ఆధారం ఏమిటి అన్నది మర్చిపోయింది. మా బామ్మ ఒక కథ చెప్తూ ఉండేది చిన్నప్పుడు. ఇక ఇల్లు అడుగుతూ అడుగుతూ తన పేరు మర్చిపోయింది. నాకు చాలా నమ్మించేది అసలు పేరు ఎలా మర్చిపోయింది అని. కానీ మానవ సమాజాన్ని చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఈ కుటుంబాలు నేడు ఉన్నటువంటి జీవన పరిస్థితులు చూస్తూ ఉంటే బేసికల్ గా మనం బతుకుతున్నాము అన్న సంగతి మర్చిపోయింది. మనం ఏం చేస్తున్నాం కూడా ముందు మనం బతికి ఉంటే ఇందుకున్నామని దాని గురించి ఎవరు మాట్లాడకండి. కానీ మన ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా బతకటం గురించి చెప్పింది, హౌ టు లివ్. అప్పుడు దాన్ని ఆధ్యాత్మికత అనేవారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే పరిగణన విజయండి కనుక మనం దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆధ్యాత్మికత అనేది జీవించే కళ, జీవించే విజ్ఞానం. ఇవి రెండు వేరు వేరు మాటలు నేను తెలుసుకుంటాను. జీవించే విజ్ఞానము ఎవరైనా నేర్చుకోవచ్చు, జీవించే కళ అర్హత ఉండాలి. తేడా అర్థమవుతుందా మీకు? సైన్స్ ఎవడైనా నేర్చుకోవచ్చు, కళ అందరికీ రాదు. అది లోపల నుంచి ఉంటే దానికి మనం లక్ష్యాలు చెప్పవచ్చు, పాలిష్ చేయవచ్చు, దాన్ని చాలా అందమైనటువంటి ఫ్రేమ్వర్క్ లో చూపించవచ్చు. మీరు మంచి బొమ్మ ఎవడైనా వేస్తే, చెత్త కుండీలో అయినా పడేయవచ్చు ఆ బొమ్మ మీరు, లేదా చాలా అందమైనటువంటి ఫ్రేమ్ లో అయినా ఎగ్జిబిషన్ లో చూపించు. కానీ బొమ్మ వేసే వాళ్ళది మాత్రం మీరు వేయలేరు, ఆ వేగించిన వాడే వేస్తారు. ఈ రెండు పదాలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి మనకి. జీవించే కళ, జీవించే విజ్ఞానం. ముందు జీవించే విజ్ఞానం కనుక మనం నేర్చుకుంటే జీవించే కళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. విజ్ఞానము అనేటటువంటి మాట వాడగానే మనకి మొట్టమొదటి గుర్తు వచ్చేది ఏంటి అంటే బేసిక్ ఫండమెంటల్స్. ఏ సైన్స్ అయినా కూడా కొన్ని ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సిద్ధాంతాల మీద తెలిస్తే ఎంత గొప్ప యంత్రాన్నైనా మీకు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ, ఒకే ఒక నియమం ఉంది ఎలక్ట్రిసిటీలో, ముఖ్యమైనది ఓమ్స్ లా అంటాం. ఫిజిక్స్ చదివిన వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ చదివిన వాళ్ళకి ఆ నియమం గురించి ఒక అవగాహన ఇచ్చారు. ఇంకా ఆ నియమం మీద ఆధారపడి మ్యాజిక్ అనేది జరుగుతున్నాయి. ఈ ఫ్యాన్ కానీ, ఈ మైక్ కానీ, ఈ ట్యూబ్లైట్ కానీ, ఈ కంప్యూటర్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, కార్లు నడుస్తున్నవి కానీ, ఏరోప్లేన్స్ కానీ, చివరికి స్పుట్నిక్ రాకెట్, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక శక్తి యొక్క నియమము మీద ఆధారపడి ఉన్నాయి. అంటే విజ్ఞానం దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నదానికి చెప్తున్నాను. నియమం తెలిస్తే చాలు, ఆ నియమాన్ని ఉపయోగించుకోండి మీ ఇష్టం ఏదైనా చెప్పండి. మన భారతీయులు కనిపెట్టినటువంటి, ఇంకా ఇతర దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులకి తెలియనటువంటి విషయం ఏంటి అంటే మనిషి యొక్క ఫండమెంటల్ మూలభూతమైనటువంటిది ఏంటి అంటే శ్వాస. ఊపిరి పీల్చుకుంటూ ఉంటే వాడు బతికున్నట్టు లెక్క, ఊపిరి ఆగిపోతే పైకి వెళ్ళిపోయినట్టు లెక్క. అంటే జీవించేటటువంటి విజ్ఞానం నేర్చుకో తెలుసుకుంటే మీకు ఒక నియమం తెలిస్తే చాలు, ఊపిరి మీరు ఎలా తీసుకుంటున్నారు. సమస్య ఏదో తెలుసా, ఏ డాక్టర్కి తెలియదు ఊపిరి మీరు ఎలా తీసుకుంటున్నారు. ఊపిరి తీసుకుంటున్నాం కదా, ఎలా తీసుకుంటున్నారు. అసలు ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మనసులోకి వచ్చిందా అంటే అది ఎంత మీకు యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏ రొమ్మ ఏదో చేస్తే ఎదుగు, ఇప్పుడు పాపం ఇదేదో పెట్టినట్టు వాళ్ళు కాదు, కారు వాళ్ళు ఏదో పెడతారు మాస్టర్ ఒకసారి అని పీల్చుకోండి అంటారు, మళ్ళా ముక్కు తిప్పడ వదులుతుంది. కానీ ప్రశ్న ఏంటి అంటే అసలు మీరు ఊపిరి ఎలా తీసుకోగలుగుతున్నారు, అది ఇంకా శాస్త్రం గురించి తెలియలే. అందువల్ల చనిపోయిన వాడికి వాళ్ళు ఊపిరి వల్ల చూస్తారు. ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళు వైద్యం చేయగలరు మీకు. కానీ ఊపిరి ఆగిపోతే దీనిని గాయత్రి అంటారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. గాయత్రి అనేది ఒక మంత్రం కాదు. గాయత్రి ఏమిటి అంటే ఊపిరి మీరు ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేటటువంటి ఒక ఫార్ములా, అది మనం మర్చిపోయింది. గాయత్రి అనేసిన కల్లా మీకు ఏదేదో గుర్తొస్తుంది, గాయత్రి మంత్రం గుర్తొస్తుంది. మీరు హనుమత్ ఉపాసన కలిగితే హనుమత్ గాయత్రి గుర్తొస్తుంది, దుర్గా ఉపాసన కలిగితే దుర్గా గాయత్రి గుర్తొస్తుంది, సత్యసాయి ఉపాసకులు అయితే సత్యసాయి గాయత్రి గుర్తొస్తుంది. కానీ మీకు అర్థం కాదు ఏంటి అంటే అక్కడ గాయత్రి అనేటటువంటి మాటతో ఆ దేవతా శక్తి శ్వాస ఎలా పీల్చుకుంటుంది అని నేర్చుకుంటున్నారు. మీరు ఏ దేవతను ఉపాసన చేసినా మీరు నేర్చుకునేది ఏంటి అంటే ఆ దేవత శ్వాస ఎలా పీల్చుకుంటుంది. బాగా మీరు శ్వాస పీల్చుకోగలిగితే మీరు ఆ దేవత అయిపోతారు. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా విచిత్రమైనటువంటి మాట విని ఉంటారు మీరు, దేవత ఇవ్వై దేవతని పూజించు. అంటే దేవతని పూజించడానికి ముందే నువ్వేమవ్వాలి, దేవతనైపోవాలి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మాట, కానీ మీరు డ్రైవర్ అవ్వాలి అనుకుంటున్నారు, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఎలా నేర్చుకుంటారు? నువ్వు డ్రైవర్ అయి డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు అన్నది అర్థమవుతుందా? భావం అర్థమవుతే ఇది అర్థమైపోతుంది. డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మీరు ఎలా చేయాలి? డ్రైవర్ ఏం చేస్తాడో అది చెయ్యాలి. రాదు మీకు, కానీ డ్రైవర్ ఏం చేస్తాడో అది చేస్తే డ్రైవర్ నన్ను దేవత అవ్వాలంటే ఏం చేయాలి? సో సింపుల్, ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ఏ దేవత యొక్క ధర్మాన్ని నేర్చుకోదలుచుకుంటున్నావో ఆ ధర్మాన్ని పాటించు. ఆపరేషన్ చేయాలి, సర్జన్ అవ్వాలి అనుకుంటున్నావు, ఇంట్లో కూర్చుంటే అవుతావా, పుస్తకాలు చదువుకుంటే అవుతావా, కత్తి పట్టుకుంటే అవుతావా? కత్తి పట్టుకున్నావు, కత్తి పట్టుకుని ఏం చేయాలి? సర్జన్ ఎలా కోస్తాడో అలా కొయ్యాలి. మొదటిసారి కొయ్యలేకపోవచ్చు, కొయ్యలేక కూడా, కానీ సర్జన్ అవ్వటానికి ఒకే ఒక విధానం ఏంటి అంటే నువ్వు సర్జన్ అవ్వాలి. నా భాష అర్థమైందో లేదు, శ్రద్ధ అర్థమైందో లేదు. సర్జన్ అవ్వాలి అంటే అవు, డ్రైవర్ అవ్వాలి అంటే అవు, దేవతాన్ని పొందాలి అంటే దేవత అవు. అడుక్కుంటే అవుతావా దేవతని? దేవత అవ్వాలి. కానీ దేవతా శక్తి మనలో ఆవిర్భవించాలన్నా మొట్టమొదట నువ్వు బతికి ఉండాలి. నీలో ప్రాణం ఉంటే కదా నువ్వు ఏదైనా అవుతావు. అంచేత మొత్తము ఆధ్యాత్మికతకి ఆధారము గాయత్రి మంత్రం. అది మర్చిపోయి మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నాం కనుక ఆధ్యాత్మిక విజ్ఞానం పైకి లేవటం లేదు. యాటమ్ గురించి చదవకుండా కెమిస్ట్రీ చదివితే ఏమీ లాభం లేదు. సెల్ గురించి తెలియకుండా బోటనీ గురించి కానీ, జువాలజీ గురించి కానీ, బయోకెమిస్ట్రీ గురించి కానీ చదివితే ఏమీ అర్థం కాదు. బేసిక్ అది. కానీ మనకి ఈ గాయత్రి మంత్రంలో జీవించేటటువంటి కళ ఎలా చెప్పబడి ఉన్నది, జీవించేటటువంటి విజ్ఞానం ఎలా చెప్పబడి ఉన్నది అన్నది మర్చిపోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే అసలు శాస్త్రము అంటే కూడా మనం మర్చిపోయాం. లాహరీ మహాశయులని క్రియాయోగాన్ని ప్రపంచానికి భగవద్గీత ఆధారంగా మళ్లీ ఈ 20వ శతాబ్దంలో అందించినటువంటి ఒక మహనీయుడు శ్యామాచరణ్ లహరి అని ఆయన పేరు. ఆయన శిష్యుడి యొక్క శిష్యుడు ఈ శ్వాస విజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేశాడు. పరమహంస యోగానంద అని ఆయన పేరు. ఆయన ఏం చెప్పాడు అంటే శాస్త్రము అంటే శ్వాసను అస్త్రముగా ఉపయోగించుకునేటటువంటి విధానము అని చెప్పాడు. శ్వాసను ఒక అస్త్రముగా ఉపయోగించాలి. మనం శ్వాసను అస్త్రముగా ఏం ఉపయోగించటం లే, శ్వాస మెకానికల్ గా యాంత్రికంగా మీ ప్రమేయము లేకుండా మీలోకి వస్తుంది, మీలోంచి బయటకు వస్తుంది. అవునా కాదా? మీ ప్రమేయముతో ఎప్పుడైతే శ్వాస లోపలికి రావటం మొదలెడుతుందో మన జీవితాలు మారిపోతాయి. అది గాయత్రి మంత్రం చెప్పేది. ఇందువల్ల గయాం త్రాయతి ఇది గాయత్రి. మీ ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఓం భూర్భువః స్వః సర్వశక్తిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంస్కృతంలో ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో చెప్పేటటువంటి ఫార్ములా. ఫార్ములా ఏ భాషలో అయినా ఉండదు. ఏ భాషలో ఫార్ములా ఉన్నా ఫార్ములా మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే. అర్థం చేసుకోలేకపోతే ఫార్ములా ఉపయోగపడదు. ఇప్పుడు అదే జరుగుతుంది. చేత మొత్తము గాయత్రి మంత్రం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మా గురువులు మాకు గాయత్రి గురించి చెప్పినప్పుడు ఆయన మాకు అందజేసినటువంటి మాట ఏమిటి అంటే, మొట్టమొదట మీరు ఊపిరి పీల్చుకోవటం నేర్చుకోండి. ఏ డాక్టర్నైనా అడగండి, గ్యారంటీగా డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా, నాకు కూడా ఊపిరి పీల్చుకోవటం రాదు. అడగండి ఏ డాక్టర్నైనా, ఏ డాక్టర్నైనా అడగండి, చాలా మంది డాక్టర్లు నాకు తెలుసు, ఎండిఎంలు నాకు తెలుసు, వాళ్ళతో నేను మాట్లాడాను చాలా సార్లు. నిజమైన అవసరాన్ని చెప్పింది, శ్వాస ఎలా పీల్చుకోవాలో మాకు తెలుసు కానీ మేము అలా పీల్చుకోవటం లేదు. శ్వాస ఎలా పీల్చుకోవాలి, చిన్నపిల్లలు తీసుకొని ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లల శ్వాస మీరు గమనించకుండా ఎలా పీల్చుకుంటారు, ఊపిరితిత్తులు కదలవు వాళ్ళది, చెస్ట్ కదలదారు, బొద్ద కదలదు, మీరు గమనించుకోండి. దాన్ని డాక్టర్స్ పెట్టిన పేరు ఏంటి అంటే డయాఫ్రామాటిక్ బ్రీతింగ్, డయాఫ్రామ్ కదులుతుంది అంటే ఇటు లంగ్స్ కి, ఇటు ఇంటెస్టైన్స్, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, వీటికి మధ్య ఒక పొర ఉంది, ఒక మజిల్ లేయర్ ఉంది, ఆ మజిల్ లేయర్ కదులుతుంది. అది కదిలితే గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. ముక్కులో గాలి పీల్చుకోవటం వల్ల మీరు గాలి లోపలికి వెళ్ళదు, అది అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఇది కదలటం వల్ల గాలి లోపలికి వెళ్తుంది అంటే ఏం కదులుతుంది, ఇక్కడ ఒక మజిల్ కదులుతుంది, డయాఫ్రామ్ అనేటటువంటి ఒక మజిల్ కదులుతుంది. అందువల్ల ఈ మజిల్ని స్పిరిచువల్ మజిల్ అంటూ ఉంటారు చాలా మంది ఆధ్యాత్మిక జాతులు. స్పిరిట్ అంటే శ్వాస అని కూడా అర్థం ఉంది, భూతాలనే అర్థం కాదు. స్పిరిట్ అనేటటువంటి మాటకి శ్వాస అనే అర్థం కూడా ఉంది. చేత ఈ శ్వాస ఎప్పుడైతే ఇలా కదులుతూ ఉంటుందో, ఈ స్పిరిచువల్ మజిల్, ఈ డయాఫ్రామ్ ఎప్పుడైతే ఇలా కదులుతూ ఉంటుందో, నీలోకి శ్వాస ప్రవేశిస్తుంది, శ్వాస బయటికి వెళ్తుంది. అంటే శ్వాస లోపలికి రావటానికి కారణం ఏంటి అంటే ఈ డయాఫ్రామ్ కిందకి వెళ్ళటం. శ్వాస బయటికి రావటానికి కారణం ఏంటి అంటే ఈ డయాఫ్రామ్ పైకి లేవటం. అది ఆ బొమ్మలో ఉద్దేశం. ఎదురుకుండా అక్కడ హంస కనిపిస్తుంది మీకు. డయాఫ్రామ్ శ్వాస మీలో ఎందుకు వెళ్తోంది, ఎందుకు బయటకు వస్తుంది అంటే మీ ప్రమేయం లేదు. ఆ మజిల్ ఎందుకు అలా కదులుతుంది, అది కదులుతున్నంత వరకు మీరు బతుకుంటారు. ఎప్పుడో దాని ముందు పాడైపోతుంది, నేను ఇంకా కదలను అంటుంది, అప్పుడు ఏదో పేరు చెప్తారు మనుషులు, హార్ట్ అటాక్ వచ్చిందనో, అది వచ్చిందనో, ఇది వచ్చిందనో, ఫలానా రోగం వచ్చిందనో. ఏ మనిషి కూడా రోగాల వల్ల కానీ హార్ట్ అటాక్ వల్ల కానీ చావడు. వాడు ఎందుకు కత్తాడు అని మన ఋషులు చెప్తారు అంటే, ఈ మజిల్ కదలిక ఆగిపోతే నువ్వు చనిపోతావు. ఇంకా మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వు పుట్టినప్పుడే ఇది ఎన్నిసార్లు కదలాలి అనేటటువంటిది లెక్కించబడి ఉంటుంది. కొన్ని ఫండమెంటల్స్ మనం చెప్పింది ఒప్పుకోవాలి. అప్పుడు కానీ మనం ఈ సైన్స్ లోకి ప్రవేశించలేము. ముందు ఒక సిద్ధాంతం అర్థం అవ్వాలి మనకి. మొదటి సిద్ధాంతం ఏం అర్థమైంది మనకి, ఒక మజిల్ ఉంది, ఈ డయాఫ్రామ్ పైకి కిందకి కదులుతూ ఉంటేనే శ్వాస పై లోపలికి బయటికి వస్తూ ఉంటుంది. ఇది పైకి కిందకి కదులుతున్నప్పుడు ఆటోమేటిక్ గా కడుపు కదులుతుంది, పిల్లల కదలిక అలా ఉంటుంది, వాళ్ళు శ్వాస కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ గా శ్వాస ఉంటుంది కనుక పిల్లలు చాలా ఫాస్ట్ గా ఎదుగుతారు. మీరు గమనించారో లేదో, నెల నెలకి వాళ్ళ శరీరంలో తేడా వస్తుంది. మెల్లిగా ఓ 10-12 ఏళ్ళ తర్వాత పప్పులో కాలేయటం మొదలు పెడుతూ ఉంటాం. ఇంక ఇది కదలదు, ఇది కదలదు, ఈ పైన ఎక్కడో శ్వాస. అప్పుడు మనం ఏమంటాం, యువకులు అయిపోయాం అంటాం. నువ్వు ఏమయ్య தேவராக சொல்லியிருக்கார், நீங்க விஷயம் கட்டது என்ன ஒரு சவுதி தங்கப்பட்டவங்க. இங்கிலீஷ் வாழ் மாத்திரம் சாலா தெளிவு. மொதடி పుట్టిన రోజు పండుగ మొదటి సంవత్సరం జరిగితే వాళ్ళు ఏమంటారు అంటే, మా అబ్బాయి నౌ 1 ఇయర్ ఓల్డ్, అప్పుడే మా వాడు ముసలాడు అయిపోయాడు, ముసల్తనంలో మొదటి సంవత్సరంలోకి వచ్చాడు అనేగా నాకు తెలిసిన ఇంగ్లీష్ అది. మరి మీకేమర్థం అవుతుందో నాకు తెలీదు. నాకు ఏమర్థం అవుతుందంటే ఇంగ్లీష్ లో ఎవడైనా 1 ఇయర్ ఓల్డ్ అంటే అర్థం ఏంటి అంటే ముసల్తనంలో 1 సంవత్సరం అయింది నాయన వీడు ప్రవేశించాడు అనుకుంటున్నాను. భాష ఎప్పుడు కరెక్టే అది గుర్తుంచుకోండి, మనకి అర్థం కాదు. విదేశీ సంస్కృతి పుట్టినందుకే నుంచి ముసలాడు వేయని చెప్తుంది. ముసలాడు అంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం పద్ధతానికి చెప్పడం లేదు, కొంచెం విషయాన్ని అర్థం అవడానికి కొంచెం కటువుగా చెప్తేనే అర్థం అవుతుంది అని లెక్చరర్ గా నా అనుభవం. బుద్ధగా చెప్తే అర్థం కాదు, ముట్టిగా చెప్తే బాగా కథ కూడా ఉంది కదా, అమ్మ పెట్టే రెండు ఉంటే కానీ పాప వాళ్ళు కొన్ని చేసేటప్పుడు కాదు. పెళ్ళైంది వెళ్ళింది తెలుస్తుంది, మా అమ్మ పెట్టేది రెండు లేదు, ఏం పెట్టిందో వాళ్ళ అమ్మ తెలియదు వీళ్ళకి, ఆవిడ చెప్పాలి అని వాళ్ళ అమ్మ తీసుకొచ్చాడు. ఇంకా తెలియదా రెండు ముట్టిగా తెలియదు రైట్ అందుకు తింది. సమృత్యం తరతి సమృత్యం తరతి ప్రతి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నువ్వు మృత్యుని దాటేస్తావు, నువ్వు మృత్యుని దాటేస్తావు, నువ్వు మృత్యుని దాటేస్తావు. కానీ మనం ఈ 1 ఇయర్ ఓల్డ్ సభ్యత ఎంత అలవాటు పడ్డావు అంటే, నాయన నువ్వు అమృత పుత్రుడివి అమృతస్య పుత్ర అని మన వాళ్ళు చెప్పినా నేను నేను చెప్తామండి. గరుడ పురాణంలో ఓ విచిత్రమైనటువంటి మాట వస్తుంది, అపరిచితుడు ధర్మం అని గరుడ పురాణం ఒకటి ఉంది అని అర్థమైంది మనుషుడికి. థ్యాంక్స్ టు అపరిచితుడు. గరుడ పురాణంలో ఏం చెప్పబడి ఉంది అంటే, నువ్వు ఇందుకు సరిపోతున్నావు కారణం చెప్తాడు, ఎందుకంటే నువ్వు సరిపోవడానికి అలవాటు పడ్డావు కనుక. నా తెలుసు చాలా విచిత్రమైనటువంటి మాటలు మీకు అర్థం ఉంటే, గయా కాయత్రి గాయత్రి అనే మాటకు అర్థం లేదు. అసలు చావవలసినటువంటి అవసరమే లేదు. కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ ఓల్డ్ అంటూ ఉంటే చావకాయ చస్తావా ఏంటి? పుట్టిన దగ్గర నుంచే నువ్వు ముసలాడు అయిపోయావు, నువ్వు ముసలాడు అయిపోయావు అంటూ ఉంటే మేమెక్కడ అంటున్నామండి? మరి ఇంగ్లీష్ భాషలో ఓల్డ్ అంటే ఏంటో నాకు తెలియదు, చిన్నకుర్రాడని అర్థమే. తప్పితే 1 ఇయర్ ఓల్డ్ ఎందుకు అంటాం? భాష అర్థం చేసుకోండి. అమృతత్వం గురించి చెప్పేటటువంటి భాష మనది, మృత్యు గురించి చెప్పేటటువంటి భాష అది. అమృతత్వం గురించి చెప్పే భాష మర్చిపోయాను కనుక ఆ భాషను మనం ఉపయోగించుకోవటం లేదు కనుక ఈ ప్రాబ్లం అన్నీ వస్తుంది. మరేం చేయాలి? ఏ విధంగా మనం ముందుకు వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలుగుతాం? మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి వైజ్ఞానికులు అనుకోండి, నృతత్వ శాస్త్రవేత్తలు అనుకోండి, నృతత్వ శాస్త్రము అంటే ఆంథ్రోపాలజీ, మనిషి ఎలా ఎదిగాడు ఇది దాని గురించి చెప్పేటటువంటి సైన్స్. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, రెండు అతి ముఖ్యమైనటువంటి డిస్కవరీస్ మానవ జాతిలో జరిగాయి, ఇవి జరగటం వల్ల మానవ జాతి ఇంత ముందుకు ఎదిగింది. రెండే ముఖ్యమైనటువంటి డిస్కవరీస్ అంటే అర్థమవుతాం లేదు మీకు, కనిపెట్టారు రెండు ముఖ్యమైనటువంటివి మానవ జాతి కనిపెట్టింది. మిగతా డిస్కవరీస్ అంతా వేస్ట్. మొట్టమొదటిది ఏంటి అంటే, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంది మానవ జాతి. జంతువులు అగ్నిని చూసి భయపడతాయి. అడవిలో వాటిలో కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు జంతువుల నుంచి రక్షణ కావాలంటే అది నేను వెలిగించుకుంటే కాదు కదా. అంటే మానవ జాతికి జంతువులకి ఉన్నటువంటి మొట్టమొదటి తేడా ఏంటి అంటే జంతువులు అగ్నిని చూసి భయపడతాయి, మనిషి వాడికి కోపం వస్తే తప్ప ఇంకోళ్ళని మండించాడు. అగ్నిని వాడు సవ్యంగానే ఉపయోగిస్తాడు. మొదటిది అది. రెండవది ఏంటి మానవ జాతికి అనిపించింది? చక్రం, విల్. అంటే ఈనాడు ఉన్నటువంటి సభ్యత, ఈనాడు ఉన్నటువంటి సివిలైజేషన్, ఈనాడు మనం చూసుకున్నటువంటి చమత్కారాలన్నీ కూడా అగ్ని చక్రం యొక్క చమత్కారాలే, ఇంకోటి లేదు. చక్రం ఏం చేస్తుంది మీకు? ట్రాన్స్పోర్ట్. పెద్ద పెద్ద రెండేళ్ల బండిలో ఉండే చక్రాల కంటే చక్రాల సైజు చిన్నదవుతూ వస్తుంది, కానీ స్పీడ్ పెరుగుతూ వస్తుంది. అగ్ని ఎలక్ట్రిసిటీ అన్నా అగ్ని అన్నా పర్యాయవాచి పదాలే. ఒక విధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఒక రకమైన అగ్ని అంటే అది అగ్నియే. ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ అంటూ ఉంటాం, ఘర్షణతో వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ. అగ్ని కూడా ఘర్షణతోనే. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అగ్ని, దాని తర్వాత చక్రము, ఈ రెండింటి తర్వాత మానవ జాతి మూడవ ఒక అతి గొప్ప విషయాన్ని కనిపెట్టబోతోంది. ఆ విషయం చెప్పడానికి మనం సమావేశం అవుతున్నాం. ఈ విషయము దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. మానవ జాతి మూడవదైనటువంటి దాన్ని కనుక్కోలేకపోతే సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి మానవీయ మేధస్సు ఏం చేయగలిగింది అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, అగ్ని డెవలప్ చేస్తుంది, కానీ వాతావరణాన్ని పూర్తిగా తగలెట్టి మన అదృష్టం ఏంటి అంటే మనం అలవాటు పడిపోతాం మన శరీరం. అంచేత వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యానికి మనం అలవాటు పడిపోయి కలుషితమైన వాతావరణంలో ఉంటున్నాము అని గుర్తించాం మనం. 5 నెలల కిందట హరిద్వార్ వెళ్తూ ఢిల్లీలో ఆగాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి అవుట్స్కర్ట్స్ వెళ్ళాల్సి సుమారు 2.5 గంటలు పడుతుంది బయటకు వెళ్తాను. ఆ లోపల మా కళ్ళమట్ట నీళ్ళు వచ్చేసాయి, చర్మం మండిపోయింది, కళ్ళు ఎర్రబడిపోయి మాకు భయమించింది. తీర్థయాత్రలు కంటూ బయలుదేరాము. ఇంకా మేము మొదలెట్టలేదు ఇంకాను, అప్పుడే కళ్ళు ఎర్రబడిపోయి ఒళ్ళంతా దుర్ద పెడుతుంది అంటే కారు డ్రైవర్ చెప్పాడు, మీరు ఏమి గాబరా పడకండి, కొంచెం ఢిల్లీ దాటండి అన్నీ చదివిపోతాయన్నాడు. ఏంటంటే ఏం లేదండి, ఢిల్లీ పొల్యూట్ అయిపోయింది, మీరేమో ఇంకా కాస్త ఒంగోలు అక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఇంకా హాయి వచ్చే రోజు అది అసలు పొల్యూషన్ లేదు, కంపారిటివ్లీ పొల్యూషన్ లేదు అనుకోకండి, ఇక్కడ ఉంది. కానీ ఢిల్లీ, బాంబే, టోక్యో ఆ నగరాలతో పోల్చుకుంటే పొల్యూషన్ చాలా తెలుస్తుంది. భావ అర్థమవుతుందని నేను ఏం చెప్పదలుచుకున్నాను. అగ్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రీల్స్ ఉపయోగించుకుని మనం ఈ స్థితికి వచ్చాము, ఎదిగాము, తగ్గాము, అది మీరు ఆలోచించుకోండి. కొంతమంది ఏమంటారు అంటే అధోగతి పాల్గొంటున్నాం అంటారు, కొంతమంది కాదండి ముందుకు వెళ్తున్నాం అంటారు. కానీ ఋషులు చెప్పేది ఏంటి అంటే చూడలారా, ఇటువంటి పరిస్థితులు మేము చాలా ఎదుర్కొన్నాం. మీరే కాదు గొప్ప వైజ్ఞానికులు, మేము కూడా చాలా గొప్ప వైజ్ఞానికులమే. ఇది మొదటిసారి కాదు మీరు ఇంత గొప్పగా ఏదో సైన్స్ అభివృద్ధి చెందుతోంది అంటున్నారు. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందింది కంటే కూడా 6,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి సైన్స్ కనుక మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఏంటి ప్రూఫ్ దానికి? ఒక జర్మన్ పొలిటీషియన్, సైంటిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అన్నిటికంటే ఏంటి అంటే జర్నలిస్ట్ కూడా, సంతకం చేయదు. మీకు నిజంగా మానవ జాతి భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకం చదవండి. ఇంతేంటి ఇంతలా పుస్తకం గురించి నేను చూకీగా చెప్పగలను కానీ పూర్తిగా చెప్పలేను. అందులో మహాభారత కాలంలో రామాయణ కాలంలో జరిగిన సంఘటనలతో పాటు గత 6,000 సంవత్సరాల కిందట వరకు దొరికిన సైంటిఫిక్ ఆధారాలతో అతను ప్రూఫ్ ఏం చేశాడు అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వైజ్ఞానికులు పరమ మూర్ఖులు, 6,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో పోలిస్తే. నేను కింద పత్రికల్ని ఇప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానికుల్ని వీళ్ళు మళ్ళీ కనిపెడుతున్నారు. అందుకే దీన్ని ఏమంటాం అంటే డిస్కవరీ అంటాం, రీసెర్చ్ అంటాం, చర్చను మళ్ళీ వెతుకుతాం. రీసెర్చ్ అని పాపం మాట కరెక్ట్ గానే వాడతారు, డిస్కవర్ అంటారు. కొత్తదేమి వాళ్ళు కనిపెట్టడంలే, ఉన్న దాని మీద మూత తీస్తున్నారు. డిస్కవర్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ అనేటటువంటి ఆ పుస్తకంలో ఆయన అనేక సాక్ష్యాధారాలు ఇస్తూ కొన్ని ఉదాహరణలు ఇస్తాడు. ఉదాహరణకి పిరమిడ్, రష్యాలో ఉన్నటువంటి ఇంజనీర్స్, అమెరికాలో ఉన్నటువంటి ఇంజనీర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా నేషనల్ జియోగ్రఫికల్ మ్యాగజైన్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు. మేము ఎంత కష్టపడినా పిరమిడ్ లాగా 20,000 టన్నుల బరువు ఉన్న రాళ్ళు ఒక్కొక్క రాయి పిరమిడ్ లో, దాని బరువు ఎంత అంటే 20,000 టన్నులు, మెల్లిగా దాని పైకి తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్లారు వాళ్ళు, ఒక బిందువు దగ్గర కలిపారు. పిరమిడ్ చూసుకుని నేను చెప్తాను, మేము ఆ పని చేయలేము, ఇంపాసిబుల్. నేటి ఆర్కియాలజీ, నేటి ఆర్కిటెక్ట్స్, ఆర్కియాలజిస్ట్ కాదు, నేటి ఆర్కిటెక్ట్స్ అది ఒప్పుకుంటున్నారు, మేము ఆ బిల్డింగ్ కట్టలేము. మరి ఎదురుకుండా ఆ బిల్డింగ్ ఉంది. ఎక్కడుంది ఆ బిల్డింగ్? ఇసుకలో ఉంది. ఇసుకలో మళ్ళీ నడపండి చూస్తాను, మీరు ఎక్స్ట్రాక్షన్ నడుపుతారు. మరి ఆ ఇసుకలో 20,000 టన్నుల రాళ్లను అసలు ఎలా తీసుకొచ్చారు? తీసుకొచ్చారు ఓకే, ఎలా ఇచ్చారు? ఇచ్చారు ఓకే, 4 వేపుల నుంచి దాన్ని ఒకే బిందువు మీదకి వచ్చేటట్టు ఎలా కట్టారు మాకు తెలుసు. అకార్డింగ్ టు ఎవిడెన్స్ లో ఇలాంటివి ఆయన 30-40 ఉదాహరణలు ఇస్తాడు. ఉదాహరణ ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. సిరీస్ అనేటటువంటి ఒక నక్షత్రం ఉంది, దాన్ని డాగ్ స్టార్ అని కూడా అంటుంది, కుక్క నక్షత్రం అని. మహాభారతంలో ఈ కుక్క గురించి ప్రస్తావన ఉంటుంది. యుధిష్ఠిరుడు పంచపాండవులు మహాప్రస్థానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పడిపోతూ ఉంటారు పాండవుల్లో. చివరికి యుధిష్ఠిరుడితో పాటు చివరి వరకు ఉన్నది ఎవరు అంటే కుక్క. ఈ కుక్క నక్షత్రం గురించి ఒక విచిత్రమైనటువంటి సంఘటన పుస్తకంలో రాస్తాడు. సిరిస్ అనేటటువంటి నక్షత్రము 2 భాగాలుగా ఉంటుంది. నేను సైన్స్, నేను నక్షత్రాల గురించి నాకు తెలియదు, మీకు తెలుసునని నేను అనుకోవటంలే. కానీ తెలుసున్న వాడు చెప్పింది వింటామని చెప్పలేదు కదా. అంటే ఆకాశం వైపు మీరు చూస్తే సిరిస్ అనేటటువంటి నక్షత్రం 2 రకాలుగా కనిపిస్తుంది, సిరిస్ ఏ, సిరిస్ బి అని. ఈ సిరిస్ ఏ అనే నక్షత్రం దగ్గరికి 50 సంవత్సరాలకి ఒకసారి సిరిస్ బి అనే నక్షత్రం వస్తూ ఉంటుంది, అంత కనిపిస్తుంది. అంటే 50 సంవత్సరాలలో ఒక రాత్రి సిరిస్ ఏ అనే నక్షత్రం దగ్గరికి సిరిస్ బి అనే నక్షత్రం కంటికి కనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, ఆశ్చర్యం ఏమిటంటే ఆఫ్రికన్ జంగల్స్ లో బట్టలు కూడా ఇంకా కట్టుకోవటం చాతక అన్నటువంటి ఒక తెగ ఉంది. రాత్రి ఒక తెర వాటికి ఇంకా బట్టలు భాష అది ఏం లేదు వాళ్ళకి. ఈనాటి సైన్స్ లేదు, టెలిస్కోప్స్ అవి అసలు లేవు అని అర్థమైపోయింది కదా. బట్టలు కూడా కట్టుకోవటం రాదు వాళ్ళకి. వాళ్ళు 50 సంవత్సరాలకు ఒకసారి ఒక డ్యాన్స్ చేస్తారు, బొమ్మలు వేసాడు అందులో. ఆ డ్యాన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సిరీస్ ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతుందో వంకర వంకరగా అలా డాన్స్ చేస్తారు. ఎలా చేస్తారు, ఎవరు చెప్పారు వాళ్ళకి? ఇలా వెతుక్కుంటే వెళ్ళి కనిపించినవి ఇవంతా అడిగారు ఆ తెగ వాళ్ళు. మాకు తెలియదు, మేము ఎందుకు చేస్తున్నాము కూడా మాకు తెలియదండి, కానీ ఇదిగో ఈ రాయి చూడండి అన్నాడు. ఓ రాయి ఉంది అక్కడ. మా పురోహితులు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రతి కోడలకి అక్కడ గీత గీస్తారు చూడండి. సంవత్సరానికి ఎన్ని గీతలు వస్తాయి? 12 గీతలు వస్తాయి. 50 సంవత్సరాలకి 50 × 12 ఆ గీతల్ని లెక్క పెట్టుకుని అన్ని గీతలు అయిపోగానే మేము ఈ డ్యాన్స్ చేస్తున్నాం అంటే మాకు అంతకంటే ఏమి తెలియదు అన్న. ఇలాంటివి ఎన్నో కోకొల్లలు చెప్తాడు. మనకంటే ముందు ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఈ విజ్ఞానం గురించి మనకి చాలా బాగా తెలుసు. మన ఋషులు ఏం చెప్తారు అంటే శ్వాసను కనుక మీరు ఉపయోగిస్తే అష్ట సిద్ధులు నవనిధులు పొందవచ్చు. మనకి సిద్ధులు నిధులు అంటే డబ్బు వస్తుంది అంతే, కానీ మన ఋషులకు డబ్బుతో సంబంధం ఏం లే. అణిమ, లఘిమ, మహిమ ఈ పేర్లు విన్నారు కదా. ఇది సిద్ధులు అంటే లఘిమ అంటే తేలిక చేసేది, మహిమ అంటే బరువుగా చేసేది. అంచేత లఘిమ సిద్ధి ఉంటే మీరేం చేయగలరు? 20,000 టన్నులు రాన్ని కూడా ఒక చిన్న చిటికన వెళ్తే వేసేవి. కృష్ణుడు చిటికన వెళ్తే వేస్తాడని చెప్తాం కదా గోవర్ధన పర్వతాన్ని. అందువల్ల ఈ శ్వాస, ఈ గాయత్రి, ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు గాయత్రి అనేటటువంటిది దయచేసి ఒక మంత్రం అనుకోకండి. లైట్ అనే పుస్తకం ఒకటి ఉంటుంది ఫిజిక్స్ లో, ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టాం మనం. పుస్తకం పైన ఏమని రాసింది? లైట్ అని రాసింది. కరెంట్ పోయింది, పుస్తకం నుంచి లైట్ వస్తుందా? కానీ పుస్తకంలో చెప్పింది చేస్తే అది గుర్తుంది. అంటే గాయత్రి మంత్రంలో ఏం లేదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాన్ని ఉపయోగించుకుంటే వస్తుంది. అది మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. ఏం చెప్తున్నారు మన ఋషులు? వచ్చేటటువంటి కాలంలో మానవ జాతి కనుక ఈ సిద్ధులు నిధులు గురించి తెలియకపోతే ఇలాగే మీరు చనిపోతారు. పొల్యూషన్ పెరుగుతూ పోతుంది. ఇవాళ కాకపోతే రేపైనా మన శరీరం ఆ పొల్యూషన్ ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఏమవుతుంది అంటే 1 fine morning న్యూస్ పేపర్ రాదు. న్యూస్ పేపర్ చదవటానికి మనిషి ఉండదు. అందుకు ఈ 3 సంవత్సరాలలో విశేషమైనటువంటి ప్రయత్నాన్ని కనుక మానవ జాతి చేస్తే చాలా అద్భుతాలు సాధించవచ్చు అనే విషయం చెప్తున్నారు. ఏ ఆధారంగా? 3 సంవత్సరాలలోనే ఎలా అయిపోతుందండి? ఇందాక స్వామీజీ అన్నారే ఇహము పరము గురించి చెప్పమని, ఇహం గురించి చెప్పాను. ఇది పరిస్థితి మనం శ్వాసను కనుక మనం ఉపయోగించుకోగలిగితే, శ్వాస ద్వారా మీరు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సినా సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు ఏమిటి అనేది మాత్రము నేను ఇప్పుడు చెప్పలేను. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి రోజుల్లో ఒక విశేషమైనటువంటి మీటర్ కనిపెట్టబడుతుంది. మీటర్ అంటే తెలుసు కదా, కొలబొత్త, థర్మామీటరు, టెంపరేచర్ చూసేది. పిల్లవాడు పుట్టగానే డాక్టర్లు డేట్ ఆఫ్ బర్త్ టైము అంతా చెప్తారు కదా, దాంతో పాటు ఇది కూడా చెప్తారు. ఈ మీటర్ కూడా పెడతారు, శ్వాసను కొలిచే మీటర్. కొలిచి వాడు శ్వాస ప్రకారం వాడు ఏమవుతాడో చెప్తారు. అంటే ఇంజనీర్ లాంటి శ్వాస ఉన్నదా నీకు, ఫిజిసిస్ట్ అయ్యేటటువంటి శ్వాస ఉన్నదా, కెమిస్ట్ అయ్యేటటువంటి శ్వాస ఉన్నదా అన్నది రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో దీన్ని మీరు గమనించబోతున్నారు. పతంజలి యోగ సూత్రాలలో విభూతి పాదం అని ఒక పాదం ఉంది, చమత్కారాల పాదం విభూతులు అంటే. అందులో ఇవంతా ఉన్నాయి. కానీ ఇవంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసా? మన శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాల మీద ఆధారపడి ఉన్నాయి. మన శరీరంలో 5 రకాలైనటువంటి శ్వాస ఉంది, ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాహరణ. పేర్లు మనకు తెలుసు. నేడు అనేక మంది లంగ్ స్పెషలిస్ట్కి కూడా ఈ 5 రకాలైనటువంటి ప్రాణవాయువులు ఉంటాయని తెలియదు. కానీ వాళ్ళకి ఒక మాట తెలుసు, నువ్వు శ్వాస పీల్చుకుంటే నీ శరీరంలో లంగ్స్ లో అది 5 భాగాలుగా విడిపోతుంది. అది అందరికీ తెలుసు. కొంచెం లంగ్స్ గురించి తెలుసున్నటువంటి వాళ్ళకి ఈ విషయం తెలుసు. మీరు గాలి పీల్చుకుంటున్నారు, ఓకే, వినిపిస్తుంది కదా? ఓకే, వినిపిస్తే చాలు. అంచేత మనం శ్వాస పీల్చుకుంటూ ఉంటే నాసికా రంధ్రాల నుంచి శ్వాస లోపలికి వెళ్తోంది. వింటున్నారా? చెప్పేదా ఆగేదా? వినండి. అవుతే ఇంకా మీరు మాట్లాడుకోవద్దు, సైలెంట్ గా దాన్ని కరెక్ట్ చేయండి. మనము నాసికా రంధ్రాలలోంచి కనుక శ్వాస పీల్చుకుంటూ ఉంటే లోపలికి వెళ్తుంది ఆ శ్వాస. లోపలికి వెళ్ళాక కుడివైపు 3గాను ఎడమవైపు 2గాను విభజింపబడుతుంది లంగ్స్ అని సైంటిస్టులకు అందరికీ తెలుసు. రెస్పిరేషన్ గురించి, శ్వాస గురించి, లంగ్స్ గురించి మీరు ఏ డాక్టర్ని అడిగినా అడగండి, అతను చాలా స్పష్టంగా చెప్తాడు. మనం తీల్చుకునేటటువంటి ఊపిరి 5 భాగాలుగా మారుతుంది. దాన్ని లోబ్స్ అనేటటువంటి మాట వాడతారు వాళ్ళు. కుడివైపు ఉన్నటువంటి లంగ్స్ లో 3 లోబ్స్ ఉన్నాయి, ఎడమవైపు 2 లోబ్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5. మన ఋషులు కూడా అదే చెప్తున్నారు, కానీ ఇంకొక మాట ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు. ఈ 5 లోబ్స్ లో ఉండేటటువంటి వాయువు 5 రకాలైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఈ 5 రకాలైనటువంటి శక్తిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీ జీవితాలలో మ్యాజిక్లు జరుగుతాయి. దానినే గాయత్రి యొక్క పంచముఖాలు అంటాం. ఇంతకనే నేను చెప్పాను మీకు, గాయత్రి అంటే శ్వాస. ఆ శ్వాస మన శరీరంలో ఎన్ని రకాలుగా మారుతుంది? 5 రకాలుగా మారుతుంది. పంచమీ పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి. మొత్తము మన ఆధ్యాత్మికతని కనుక మీరు చూసుకుంటే అంతా 5 తత్వాలు ఉన్నాయి. 5 తత్వాల నుంచి 5 తన్మాత్రలు ఉన్నాయి. 5 తన్మాత్రల నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి 5 నుంచి వీటిని మోటివేట్ చేసేటటువంటి 5 ప్రాణశక్తులు ఉన్నాయి. అంతా 5 అనే శ్వాస ఉంటుంది. కనుక గాయత్రిని మనం చూపించదలుచుకున్నప్పుడు 5 ముఖాలుగా చూపిస్తాం. అంటే గాయత్రికి 5 ముఖాలు ఉన్నాయని కాదు, శ్వాస 5 రకాలుగా మారుతుంది అనే దానికి ఒక సింబాలిక్ చిత్రీకరణ. ఒక వ్యక్తి అనేక రంగాలలో నిష్ణాతుడైతే మనం ఏం చెప్తాం అతన్ని అంటే, అతను బహుముఖి ప్రజ్ఞాశీలి అంటాం కదా. అంటే చాలా ముఖాలు ఉన్నాయన్న అతనికి? చాలా ముఖాలు ఏం లేవు, ఉన్నది ఒకటే. కానీ అతను అనేక రంగాలలో ఎక్స్పర్ట్. అలాగే ప్రతి మానవ శరీరధారి కూడా తన శరీరంలో ఉన్నటువంటి 5 శక్తుల్ని ఉపయోగించుకుంటాడు. కానీ 5 శక్తులు దేని ద్వారా వస్తున్నాయి మళ్ళా మీరు గుర్తుంచుకోండి, హంస డయాఫ్రామ్ కదులుతోంది. అంచేత ఈ డయాఫ్రామ్ కదలికని కనుక మీరు మార్చుకోగలిగితే చాలా మ్యాజిక్లు చేయగలుగుతారు. మీరు చాలా మ్యాజిక్లు చేయగలుగుతారు. ఆ మ్యాజిక్లన్నీ కూడా ప్రాణాయామము అనేటటువంటి విధి విధానం మీద మనకి నేర్పబడుతోంది. కానీ ప్రాణాయామము శ్వాసకు సంబంధించింది కాదు అన్నది మాత్రం గుర్తుంచుకోండి. నాతో చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్ మీరు ఒకసారి ఒక మాట అంటారు, ఇంకోసారి ఇంకో మాట. ఇప్పుడే మీరు ఏం చెప్పారు అంటే, మన జీవితం అంతా శ్వాస మీద ఆధారపడి ఉంది. ఈ శ్వాస మన శరీరంలోకి వెళ్ళినప్పుడు 5 రకాలుగా విభజింపబడుతుంది. ఈ 5 రకాలుగా విభజింపబడినటువంటి శ్వాసను డయాఫ్రామ్ ద్వారా కనుక మనం మార్చుకోగలిగితే మనకి అనేక రకాలైనటువంటి శక్తులు లభిస్తాయి. అంతా చెప్తూ నేను ఇంకొక మాట చెప్తున్నాను. నేను మీకు ఈ శక్తులన్నీ కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నాయి, కానీ శ్వాస కాదు. ఈ ఒక్కటి మనం కనుక అర్థం చేసుకుంటే పర అనేటటువంటి దానికి అర్థం తెలుస్తుంది. ఇంతవరకు నేను చెప్పింది దేనికి? ఇహలోకం గురించి చెప్పాను. దాన్ని సవరించుకోవటానికి మనం ఏం నేర్చుకోవాలి అన్నాను? గాయత్రి నేర్చుకోవాలి అన్నాను. గాయత్రి నేర్చుకోవటం అంటే ఏమని చెప్పాను? శ్వాసను ఉపయోగించుకోవటం అని చెప్పాను. శ్వాసను ఉపయోగించుకోవాలి అంటే ఏమన్నాను? మన శరీరంలో ఉన్నటువంటి 5 రకాలైనటువంటి ప్రాణశక్తుల్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి మీరు మళ్ళా కొత్తగా కనిపెట్టకల్లే పతంజలి యోగ సూత్రాలలో ఇవన్నీ రాసి ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాలలో ఇవన్నీ రాసి ఉన్నాయి అని తెలిపినటువంటి ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడికి, MDDM అయిన టోనీ నేదర్, ఈ విషయం ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నాయి అని విదేశీయులకు చెప్పినటువంటి ఆ పుస్తకాన్ని రాసినందుకు టోనీ నేదర్ని బంగారంతో చూశారు. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. మరి మన భారతదేశంలో బంగారంతో చూచడం తర్వాత అసలు వింటే అదృష్టం అసలు, తర్వాత మీరు దాన్ని ఏది చేస్తారు అంటే, విదేశీయులలో మన సంస్కృతి ఆల్రెడీ బంగారంతో చూచబడుతోంది, కానీ సంస్కృతి మనది. నేర్చుకుంటున్నది ఎవరు? మరి అది కొంచెం మనకి అవమానం కలగమేమో ఆలోచించుకోండి. మన సంస్కృతి, మన వారసత్వాన్ని మనం ఉపయోగించకుండా మూలపడేసి రేపు వాళ్ళు మనకి అది చెప్తే రైట్ అంటే ఎదుగుదలలో లోటే ఉండదు. కానీ భారతీయులుగా మనం కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. కనుక ఈ క్లాస్ నేను తీసుకుంటున్నాను. ఇందులో ఈ 3 సంవత్సరాలలోనే ఈ మార్పు జరిగి తీరుతుంది అన్న దానికి ప్రూఫ్ ఏంటి అంటే, మానవ జాతి చరిత్రని కనుక మనం చూసుకుంటే కొన్ని 1,00,000 సంవత్సరాలలో రాతి యుగము నుంచి నేటి వైజ్ఞానికమైనటువంటి స్థితికి ఎదిగాడు. అవునా కదా? నేటి వైజ్ఞానికంలో ఉన్నటువంటి స్థితికి రావటానికి మానవ సమాజము 1,00,000 సంవత్సరాలు పట్టింది. కానీ 20వ శతాబ్దపు మొదటిలో అంటే 1900 నుంచి 1912 ఈ 12 సంవత్సరాలలో వచ్చిన వైజ్ఞానికమైనటువంటి మార్పులు కనుక మీరు అధ్యయనం చేస్తే మీకు ఆశ్చర్యం ఏమిస్తుందో తెలుసా? ఈ 1,00,000 సంవత్సరాలలో జరగనటువంటి మార్పులన్నీ కూడా ఈ 12 ఏళ్లలో జరిగాయి. 1900 నుంచి 1912 వరకు సైన్స్ లెక్చరర్గా నేను ఈ మాట చెప్తున్నాను, ఆధ్యాత్మికవేత్తగా చెప్పటంలే. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ పీజీ స్టూడెంట్స్కి చెప్పినటువంటి ప్రొఫెసర్గా నేను ఈ మాటలు చెప్తున్నాను. 1900 సంవత్సరం నుంచి 1912 సంవత్సరం వరకు వచ్చిన మార్పులే 1912 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన ప్రగతిని చూపించాయి. ఈ ప్రగతి, ఈ 90 సంవత్సరాలలో వచ్చిన ప్రగతి ఈ 1,00,000 సంవత్సరాలలో మనం సాధించలేదు. అంటే ఈ 1,00,000 సంవత్సరాలలో మనం సాధించినటువంటి ప్రగతి కంటే చాలా ఎక్కువ ఎన్నేళ్లలో సాధించాం మనం? 90 ఏళ్లలో సాధించాం. ఈనాడు కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. ఈనాడు మనము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే కనుక ఉపయోగించుకోకపోతే మనం అందరము కూడా గ్లోబల్ సిటిజన్స్నే. కేవలము పాలిటిక్స్ వల్ల మనం అందరము కూడా విశ్వ నాగరికులుగా జీవించటం లే, కానీ జీవించే విధానం మాత్రం విశ్వ నాగరికులుగానే జీవిస్తున్నారు. ఈ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక మన పిల్లలే అనేక మంది 2 నెలలకి 3 నెలలకి రకరకాల దేశాలకు వెళ్ళి వస్తున్నారు. ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడం చాలా గొప్ప, ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లోనే ఖచ్చితంగా ఎవరో ఒకరు విదేశాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకరు, కొడుకు కాకపోతే మేనల్లుడు, మేనల్లుడు కాకపోతే మేనకోడలు, లేకపోతే మేనకోడలు భర్త, ఏదో ఇంట్లో ఖచ్చితంగా మన వాళ్ళల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నారు. గ్లోబల్ సిటిజన్షిప్, అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలు కరెక్ట్గా కనుక మనం ఉపయోగించుకోగలిగితే ప్రపంచం అంతా ఒకేసారి వినగలుగుతుంది. అటువంటి పరిస్థితులలో మన యోగ విద్య గురించి, గాయత్రి మంత్రం గురించి, జీవించేటటువంటి కళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే 3 సంవత్సరాలలో దానిని ప్రపంచం అంతా విస్తరింపజేయటంలో అసంభవం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రయత్నాన్ని చేయకపోతే, మన యోగ విద్యని, మన యోగ సంస్కృతిని మనం ప్రపంచానికి అందజేయకపోతే ఖచ్చితంగా ప్రపంచము సర్వనాశనం వైపుకు వెళ్తుంది. ఇంచేత కొంచెం ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు, నేను చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, ఒక 3 సంవత్సరాల పాటు మీ జీవితాలలో ఒక గంట కాలాన్ని దీని గురించి చదవటానికి, అధ్యయనం చేయటానికి వినియోగించండి. 1 గంట కాలం, అంతకంటే ఎక్కువ కాలేదు. మీరు రోజు 1 గంట కాలం కనుక దీని గురించి వినియోగించగలిగితే ఎలాంటి మార్పులు వస్తుంది అని చెప్పటానికి, హరిద్వార్లో గాయత్రి తీర్థం అని ఒక తీర్థం పెట్టబడినది. అక్కడ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ స్థాపించబడింది. ఆ యూనివర్సిటీ స్థాపించి 3 సంవత్సరాలైనది. ఆ యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్, గవర్నమెంట్ రికగ్నైజ్. అంటే ఆ చదివినటువంటి విద్య చదివినటువంటి వాళ్ళ యొక్క డిగ్రీస్ ప్రపంచం అంతా గుర్తిస్తోంది. ఆల్రెడీ 2 జర్మన్ యూనివర్సిటీలు, 1 అమెరికా యూనివర్సిటీ ఆ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంతో టైఅప్ అయి ఉన్నాయి. నా కోరిక ఏంటి అంటే మనమందరికీ కూడా ఆ యూనివర్సిటీతో సంబంధం పెట్టుకుందాం. సంబంధం పెట్టుకోవడానికి ధ్యానము మాత్రమే మీరు నేర్చుకోవాలి. దానికి కావలసినటువంటి పుస్తకాలు అవి కొన్ని ఇక్కడ నేను తెచ్చాను. అది చూపించడానికి తగిన వాతావరణం లేదు. కానీ మీకు ఆ పుస్తకాలన్నీ నేను చూపించక్కర్లేదు. భగవద్గీత అంటే మీకు తెలుసు, రామాయణం అంటే మీకు తెలుసు, మహాభారతం అంటే మీకు తెలుసు, పతంజలి యోగ సూత్రాలు అంటే మీకు తెలుసు. కానీ ఇదంతా కూడా ముసలి వాళ్ళకి కాదు, యువకులకి సంబంధించింది అన్నది మీరు గుర్తించగలిగితే చాలు. ఆ ఒక్క మార్పు మీరు అర్థం చేసుకోగలిగితే మన దేవ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి రాబోయే 3 రోజులలో సర్వనాశనం వైపు వెళ్తున్నటువంటి మానవ జాతికి ఒక అమరత్వం వైపు వెళ్లేటటువంటి దిశ ఇస్తుంది అనేది చెప్తూ జై గురుదేవ్. కొంచెం దీని గురించి ఆలోచించండి. ఆలోచించబట్టే అతను బాగుంది అనే కాదు, కలిసి ప్రయత్నించాడు. మొన్న హరిద్వార్ వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళతో నేను కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ ఆంధ్రాలో కనుక ఈ గాయత్రి గురించి, గాయత్రి గురించి అంటే గాయత్రి మంత్రం గురించి కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి యాంగిల్లో నేర్చుకోదలుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేమే ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళందరినీ కూడా మన గాయత్రి పరివారంలో ఒక భాగంగా మేము వాళ్ళని స్వీకరిస్తాము. 3 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చి ఆ 3 రోజుల ట్రైనింగ్ క్యాంప్ తర్వాత భారతీయులకి ఎక్కువ ఏం చెప్పక్కర్లే, మనకు ఆల్రెడీ తెలుసు. వచ్చింది ఏంటంటే తెలుసా, బద్దకం. నిన్న సాయంత్రం నంబూరు దగ్గర ఈ విషయాలు చెప్పడానికి వెళ్ళాను. నేను ఈ విషయాలు చెప్తానికి వెళ్తే ఒక ఆవిడ వచ్చి, మాస్టర్ చాలా ఆయాసంగా ఉంది అని, యోగా చేయలేకపోయావా అమ్మా అన్న చేశానండి. మరి తగ్గలేదా? తగ్గిందండి. మరి మళ్ళీ ఆయాసం ఎందుకు వచ్చింది అండి? యోగా మానేశానండి అని. నాకు అర్థం కాలే భావన తగ్గుతుంది యోగాతో. కానీ అదేంటో, రోజు మందులు వేసుకోవడానికి మీరు రెడీ తప్ప సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి మందులు, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా నాకు తెలుసు, ఒక్కొక్క మందు మీరు వేసుకుంటున్నప్పుడు మీరు ఆ లిటరేచర్ చదివి చూడండి. మెడికల్ షాప్ వాడిని అడగండి, లిటరేచర్ ఇస్తాడు మందుతో పాటు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద పనిచేసే మందు ఇస్తాడు, ఏ డైజీను, ఆ మందు తీసి చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ 90 ఉంటాయి. అంటే నువ్వు వేసుకున్న మందు నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిస్తుంది, దాంతోపాటు ఏం చేస్తుంది అంటే 90 కొత్త రోగాలు తెస్తుంది. అమెరికాలో డాక్టర్ ఇండ్యూస్డ్ డిసీజెస్ అని ఒక స్పెషల్ డిసీజ్ వాడుతుంది. అందులో హాస్పిటల్స్ వచ్చేటటువంటి రోగులలో అమెరికన్ డాక్టర్స్ ప్రకారము 90% ఎందుకు వస్తున్నారు అంటే మేము ఇచ్చిన మందుల వల్ల వాళ్ళకి రోగాలు వచ్చాయి. వాళ్ళే రాసుకుంటున్నారు మెడికల్ జర్నల్స్ లో. అడగండి నేను డాక్టర్, నేను చెప్పే మాట్లేం కాదు, డాక్టరే చెప్పే మాట్లే. కనీసం వాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఒప్పుకుంటున్నారు మేము ఇచ్చేటటువంటి మందులతో రోగాలు తగ్గటం కంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ సమస్య ఏంటి అంటే యోగ విద్య ద్వారా ఆస్తమా తగ్గి తగ్గుతోంది అని తెలిసి, తగ్గింది అని తెలిసి ఆవిడ గారు ఏం చేసింది, మరి దానికి మనం ఏం చేస్తాం. చేత నేను మీ నుంచి ఆశించేది అది ఒక్కటే, నిజంగా మీకు నేను చెప్పినటువంటి మాటలు ఉచితము అనిపిస్తే మంచిది అని తలుపు వెళ్ళుకోకండి. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల్లాగా, సమాజం యొక్క మేలు కోరేటటువంటి వ్యక్తుల్లాగా మీరందరూ కూడా రేపు 17, 18, 19 తారీఖులలో హరిద్వార్ నుంచి దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు వచ్చి ఈ గాయత్రి మంత్రాన్ని మీరు నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు దాన్ని ఆంధ్ర ట్రైనింగ్ అంటాము. కానీ వాళ్ళు ఇచ్చేంత వరకు మీరేం ఆగక్కర్లే, మీకు తెలియని అంటే ఏమీ లేదు, ఉపయోగించాలంటే దానికి మీలో ఆ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే పంచమి పంచభూతేశ్వ అనే ప్రిన్సిపులే ఉపయోగించుకోండి. మొత్తము ప్రకృతిలో ఈ పంచతత్వాలే ఉన్నాయి. అంతేత ఒకరు ప్లస్ నలుగురు, ఐదుగురు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడింది. ఈ విషయాలు అర్థం చేసుకోండి. మీరు నేర్చుకుంటూ ఒక కళ్ళు ఇంకో ఐదు గురించి చెప్పండి. మొదటిలో ఏమనిపిస్తుంది, ఇంతేనా? కానీ ఈ సైకిల్ కలిసి కొనసాగితే ఏమవుతుందో మీకు తెలుసా? ఒక సంవత్సరం లోపల మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం టచ్ చేయగలుగుతాం. నువ్వు నేను టచ్ చేయం, ఈ సైకిల్ టచ్ చేస్తాం. మరి దానికి మనం రోజుకి 1 గంట కాలాన్ని వెచ్చించి దాని గురించి చెప్పినటువంటి పుస్తకాలు చదివి మీరు ఆచరించుకుంటూ ఈ ఆచరించడం వల్ల మీకు వచ్చేదేంటి, అష్టసిద్ధి నవనిధి. హనుమంతుడు గురించి హనుమాన్ చాలించాలో అష్టసిద్ధి నవనిధికే దాత అసలు దీని జానికి మాత అంతర్గతం. చిన్న హనుమంతుడికి ఈ అష్టసిద్ధులు నవనిధులు నువ్వు ఈ నాయన అని చెప్పి వరం ఇచ్చింది జానకి సీతాదే. కానీ నాకు తెలిసి ఏ హనుమంత్ భక్తుడు కూడా హనుమంతుడిని ఇది అడగదు. ఆశ్చర్యం. ఆయన ఉద్దేశమే ఏంటి అంటే బాబు నేను అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చేస్తాను. ఆయన మొత్తం జీవితం అదే చూపిస్తుంది. అని మా లగిమ మహిమ గరిమ ప్రాప్తి ప్రాధాన్యం ఈ అష్టసిద్ధులు హనుమంతుడి జీవితంలో కనిపిస్తాయి. అడుగు అడుగునా కనిపిస్తాయి. దేవత వై దేవత నా జీవించాలని మొదటి చెప్పండి. అంటే మీరు హనుమంతు పాత్రలు అవుతే మీరు ఏమవ్వాలి, హనుమంతుడు అవ్వాలి. మీరు మెడికల్ డాక్టర్స్ దగ్గర మెడిసిన్ చదివాక మీకు మందులు ఇవ్వడం రాకపోతే అదే విద్య. ఇంజనీరింగ్ చదివాక మీరు ఇంజనీర్ కాకపోతే అదే విద్య. హనుమంత సాధన చేస్తూ హనుమంతుడు లాంటి అంత గొప్ప స్థాయికి మనం అడగలేకపోవచ్చు. కొంచెం రావచ్చు. గాయత్రి చాలీసాలో ఇదే మాట ఇంకోలాగే చెప్పబడింది. అష్ట సిద్ధి నవ నిధికే దాత సమర్థ గాయత్రి మాత. మొత్తం రామాయణము గాయత్రి మంత్రాన్ని వివరించటానికే వాల్మీకి రాశాడు అని అనేక పండితులు చెప్తూ ఉంటారు. అంచేత ఒకటి నుంచి ఐదుగా మారుతూ ఈ విషయాలను మనం చదువుకుంటూ దీనిని మనం ఇంకో ఐదు నుంచి చెప్పుకుంటూ ఉండేటటువంటి ఒక టెక్నాలజీ గురువు గారు డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీ మన భారతీయ భాషలో సంస్కారములు అంటాం. మనం సంస్కారాల గురించి మర్చిపోయాం. చాలా విచిత్రమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి మనవి. అందుకే మా గురువు గారు ఒకసారి దీన్ని దీపాలాడే సంస్కారం అంటాడు. ఎందుకంటే బర్త్డే చేసుకుంటాం, బర్త్డే నాడు దీపాలు వెలిగించాలి. నువ్వేం చేస్తావు, దీపాలు వెలిగి ఉప్పు అంటావు. బలే సంస్కారం కరెక్ట్ లేకుండా అది ఎందుకని చెప్తున్నాను అంటే సంస్కరింపబడగా అనే మాట కూడా మర్చిపోయి సంస్కారాల విలువ మనం మర్చిపోయి ఒకే ఒక సంస్కారం ఇంకా మన దగ్గర బతికి ఉన్నది వివాహ సంస్కారం. అది కూడా నిజమిందిగా ఒక కాంట్రాక్ట్ లాగా మారిపోతుంది. దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ సంస్కారం అనేటువంటి మాట నేను ఎందుకు ఇంతలాగా నొక్కి చెప్తున్నాను అంటే ఈ మొత్తం గాయత్రి మహారాజు సంస్కారాల మీద ఆధారపడింది. సంస్కారం అంటే ఎంత తెలుసా, ఒక రోజులో జీవితాంతము జరిగేటటువంటి అద్భుతమైనటువంటి అనేక మార్పులు జరగాలి. సంస్కారం అంటే మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, సంస్కారము అనే ప్రక్రియ మనం ఒక రోజే చేస్తాం లేకపోతే ఒక గంట చేస్తాం. కానీ ఆ ప్రక్రియ జరిగిపోగానే ఏం జరుగుతుందో తెలుసా, జీవితాంతము కొన్ని మార్పులు జరుగుతాయి మీ జీవితంలో. ఒకరోజు కాదు, జీవితాంతం మార్పులు జరుగుతాయి. మార్పులు ప్లూరల్, అవి జీవితాంతం ఉంటాయి. వివాహ సంస్కారంలో ఒక గంట సేపు అగ్ని ముందు ఉంటాం మనం. ఏమవుతుంది జీవితాంతం? వాళ్ళిద్దరూ భార్య భర్తలు అవుతారు, ఇంకా మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేదా? ఎన్ని బంధుత్వాలు ఏర్పడతాయి? ఆ క్షణంలోనే ఏర్పడతాయి. అది పెళ్లి అయిపోగానే బంధుత్వం వచ్చేసింది. ఆ బంధుత్వం ఎలా ఉంటుంది? జీవితాంతం ఉంటుంది. మన ఋషులు చెప్పేది ఏంటంటే జీవితాంతం కాదు జన్మజన్మలు ఉంటుంది అని చెప్తారు. మరి సంస్కారాలు ఎలా చేసుకోవాలి అనే దానికి ఈ ఐదుగురు ఐదుగురు కలిసి చేసేటటువంటి వాళ్ళు రెండు సంస్కారాలు చేయటం నేర్చుకోండి. ఒకటి మీ మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోండి. ఇంకేంటే మ్యారేజెస్ మనకి ఇంకా అర్థం కాలేదు. వివాహ వ్యవస్థ ఒక విధంగా భంగం అయిపోయింది. మన ఋషులు చెప్పిన వివాహ వ్యవస్థనే ఉంది. ఏదో బర్త్డే లేనే లేవు. ఒకరికి పుట్టిన రోజులో ఎంత ఎందుకు ఎదుగుతున్నామో మనకి తెలియాలి. పిల్లవాడు చదువుకోవటం మొదలెట్టాడు ఒకటో క్లాస్, రెండో సంవత్సరం రెండో క్లాస్, అలా మీదకి ఎంతవరకు వెళ్తాడు? 20 ఏళ్ళలో ఓ ఇంజనీరు డాక్టరు ఎంఎస్సీ ఏదో అవుతాడు. కానీ ఆ స్థితికి వాడు ప్రతిరోజు కొంచెం నేర్చుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఒక అడుగు ముందుకెళ్తాడు కదా. మరి మనం పుట్టినరోజు జరుపుకుంటూ ఒకడుగు కాకుండా 2 అడుగులు వెనక్కి వేస్తున్నారేమో చూసుకోండి. దాన్ని ప్రయత్నిస్తుందా మనం? భారతీయ సంస్కృతి మనకి చెప్పినటువంటి ఒకరికి పుట్టిన రోజు నాడు మనం ముందుకు ఎలా ఎదగాలి అనేటటువంటి జన్మ దివసోత్సవం మనం చేసుకుంటూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి మాధవ్యాన్ని మనం పెంచుకుంటూ ఈ రెండు సంస్కారాలను ఉపయోగించుకుంటూ మెల్లిమెల్లిగా మనం ముందుకు వెళ్తూ ఈ దేవ సంస్కృతిని ప్రపంచానికి అందజేద్దాం. ఇంత చెప్పాక విని వెళ్ళిపోకండి. ఒకసారి కార్యక్రమం ఎలా జరుగుతుందో విని మీరు దాంట్లో భాగస్వాములు కండి అని నా కోరిక. జయ గురుదేవ్.